ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸೃತಿಧರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾವಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೇನ ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣಂಲೋ ಭಾಗಂಗಾ ರಾಮಚಂದ್ರುಡು ಪಟ್ಟಾಭಿಷಿಕ್ತುಡೈ ಪರಿಪಾಲನ ಸಾಗಿಸುತ್ತಿದ್ದಪ್ಪುಡು ಋಷುಲು ರಾವಣಂ ಆಪೈ ಅಗಸ್ತ್ಯುಡು ರಾವಣ್ಣನಿ ಚರಿತ್ರ ಅಂತ ಚೆಪ್ಪಡಂ ಗುರಿಂಚಿ ಮನಂ ಚೆಪ್ಪುಕುಂಟುನಾಂ. ರಾವಣುಡು ಮರುತ್ತರಾಜು ಗಾರಿ ಮೀದಕ ದಂಡಯಾತ್ರಕ್ಕೆ ಹೇಳಿ ಆಯನ ಯಜ್ಞದೀಕ್ಷಲೋ ಉನ್ನಾಡು ಗನಕ ಆಯನತೋ ಯುದ್ಧಂ ಚೇಯಡಾನಿಕಿ ಮರುತ್ತುಡು ತಿರಸ್ಕರಿಸಡಂತೋ ಮರುತ್ತುಣ್ಣಿ ನೇನೇ ಜಯಿಂಚಾನನಿ ಅಹಂಕರಿಸಿ ಡಪ್ಪಾಲು ಕೊಟ್ಟುಕೊನಿ ಅಕ್ಕಡನ್ನ ಕೊಂತಮಂದಿ ಋತ್ವಿಕ್ಕುಲ್ನಿ ಚಂಪಿ ತಿನ್ನೇಸಿ ಯಜ್ಞಗುಂಡಂ ಪಾಡು ಚೇಸಿ ವೆಳ್ಳಿಪೋಯಾಡು. ಮಹಾತ್ಮುಲಕ್ಕೆ ಕೊನ್ನಿ ಇಬ್ಬಂದುಲುನ್ನಾಯಿ. ಆ ಇಬ್ಬಂದುಲ್ಲೋ ಒಕಟಿ ದೀಕ್ಷ. ದೀಕ್ಷಾಕಾಲಂಲೋ ಎಟ್ಟಿ ಪರಿಸ್ಥಿತುಲ್ಲೋ ಕೋಪಿಸಕೂಡದು. ಅದಕೇಗಾ ವಿಶ್ವಾಮಿತ್ರುಡು ಯಜ್ಞದೀಕ್ಷಲೋ ಉನ್ನಪ್ಪುಡು ಆ ಯಜ್ಞದೀಕ್ಷ ಮಧ್ಯಲೋ ಆಪಕೂಡದು ಗನಕ ಆ ಸಮಯಂಲೋ ವಚ್ಚಿ ಮಾರೀಚಾದುಲು ಪಾಡು ಚೇಸೇವಾರು. ಅದೇ ದೀಕ್ಷಲೋ ಲೇನಪ್ಪುಡು ಗನಕ ಏ ಮಾರೀಚುಡೋ ನೀಚುಡೋ ಗನಕ ವಿಶ್ವಾಮಿತ್ರುಡು ದಗ್ಗರಿಕಿ ವಚ್ಚಿ ಉಂಟೇ ವಿಶ್ವಾಮಿತ್ರುಡು ಕ್ಷಣಂಲೋ ಬೂಡಿದ ಚೇಸೇವಾಡು. ಅದಕ್ಕೆ ಮನ ಸಹನಾನ್ನಿ ದೃಷ್ಟಿಲೋ ಪೆಟ್ಟುಕೊನಿ ಮನಂ ಏ ನಿಯಮಬದ್ಧಮೈನ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋನೋ ಉನ್ನಪ್ಪುಡೇ ಈ ಪಾಪಾತ್ಮಲು ರಾಕ್ಷಸುಲು ವಚ್ಚಿ ಮನಲ್ನಿ ಪೀಡಿಸ್ತೂ ಉಂಟಾರು. ಇಪ್ಪುಡು ನಿಜಂಗಾ ಮರುತ್ತುಡು ಯುದ್ಧಂ ಚೇಸಿ ಉಂಟೇ ರಾವಣಾಸುರುಡಿ ಪೀಚಿ ಮಣಿಚೇವಾಡು. ಕಾನಿ ದೀಕ್ಷಲೋ ಉಂಡಡಂ ವಲ್ಲ ಈ ಯುದ್ಧಂ ಚೇಯಕೂಡದನ್ನು ಸಂವರ್ತುಡು ಆಜ್ಞಾಪಿಸಡಂ ವಲ್ಲ ಆಯನ ಯುದ್ಧಂ ಚೇಯಲಾ. ಕಾನಿ ವೀಡೇಂ ಚೇಸಾಡು ಆ ದೀಕ್ಷಲೋ ಕೊಂತ ಭಾಗಾನ್ನಿ ಪಾಡು ಚೇಸಾಡು, ಯಜ್ಞಗುಂಡಂ ಪಾಡು ಚೇಸಾಡು. ವಾಡು ವೆಳ್ಳಿಪೋಗಾನೇ ಮಳ್ಳಿ ಯಜ್ಞಗುಂಡಾನ್ನಿ ಸಿದ್ಧಂ ಚೇಸ್ಕೊನಿ ವಾಳ ಯಜ್ಞ ವಾಡು ಕೊನಸಾಗಿಂಚಾರು, ಅದು ವೇರೇ ವಿಷಯಂ. ಇಂತಿಗೋ ಇಕ್ಕಡೆ ಓ ತಮಾಷಾ ಜರಿಗಿದೆ. ರಾವಣುಡು ಮರುತ್ತುಡು ಯಜ್ಞಂ ಚೇಸ್ತುನ್ನ ಯಜ್ಞವೇದಿಕ ದಗ್ಗರಿಗೆ ರಾಗಾನೇ ಇಂದ್ರುಡು ಅಡಿಲಿಪೋಯಿ ಈ ದುರ್ಮಾರ್ಗುಡು ಎಕ್ಕಡ ನನ್ನ ಪಟ್ಟುಕುಂಟಾಡೋನನಿ ಇಂದ್ರುಡು ನೆಮಲಿ ರೂಪಂ ಧರಿಂಚೇಶಾಡು. ಯಮಧರ್ಮರಾಜು ಗಾರು ಕಾಕಿ ರೂಪಂ ಧರಿಂಚಾಡು, ಮಾರುವೇಷಾಲು ವೇಸ್ಕುನ್ನಾರು. ವರುಣುಡು ಹಂಸ ರೂಪಂ ಧರಿಂಚಾಡು. ಇಂಕಾ ಕುಬೇರುಡು ತೊಂಡಗಾ ಮಾರಿಪೋಯಾಡು. ವೀಡು ವೆಳ్ళిపోగానే అమ్మయ బతికవరా బాబరుకుని వాళ్ళు యథారూపాలు ధరించారు. దీన్ని బట్టి రావణుడు ఎంత భయంకరుడు ఆలోచించండి. ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు కూడా వాడి దెబ్బకి గజగజలాడిపోయారు. వాడు వెళ్ళగానే ఇంద్రుడు యథారూపం ధరించి నెమళ్ళని పిలిచి, ఓ నెమళ్ళలారా, ఈరోజు నుంచి మీకు నేను వరం ఇస్తున్నాను. నేను రావణుడి మీద భయంతో మీ రూపం ధరించాను కాబట్టి ఈరోజు నుంచి మీకు 1000 కళ్ళు ప్రసాదిస్తున్నాను. ఆ కళ్ళు నీలముగా రెక్కల మీద ఉంటాయి. అందుకే చూడండి, ఇదివరకు నెమళ్ళు ఒకే రంగులో ఉండేవిట. ఇంద్రుడి వరం వచ్చాక ఆ నెమలేకల మీద కన్నులు రావడం మొదలెట్టాయి. నెమలి కన్నులు అంటారు వాటిని. పించం మీద చూసారా నీలంగా మచ్చలు, ఆ మచ్చల కన్నులు ఇంద్రుడిచ్చిన వరం. అందుకే ఒక్కోదానికి 10 కంటే 20 కంటే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ 1000 కళ్ళు అంటే 1000 కాదని చాలాసార్లు చెప్పారు కదా, ఏ గ్రూప్ ఆఫ్ అని అర్థం. కాబట్టి రకరకాల నెమలి పించపు కళ్ళు వచ్చాయి, వాటికి అందమైన నీలవర్ణం వచ్చింది. ఇంద్రవర ప్రభావంతో ఇవన్నీ నెమలి కళ్ళతో వర్ధిల్లాయి. ఇంద్రుడు వాటికి వరం ఇవ్వడంతో నెమళ్ళకు ఒక అందం వచ్చింది. అంత పూర్వం ఈకలు ఉండేవి మామూలు, ఈ కాకి ఈకలు లేకపోతే ఇంకేదో పిచ్చికేకల్లాగే ఉండేవన్నమాట. ఆ తర్వాత నెమళ్ళకి ఈకలు అందంగా తయారయ్యాయి. ఈ విధంగా నెమళ్ళకి వరం ఇచ్చాడు. ఎందుకని, మీ రూపంతో నేను దాక్కుని బయటపడ్డాను గనక అన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు గారు ఏం చేశారు, కాకి గారిని పిలిచారు. కాకి, నేను నీ రూపంలో దాక్కున్నాను కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. యముడు ఎవరినైనా చంపే ముందు రోగాల పాలు చేస్తాడు. యముడికి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఎవడికన్నా ఆయువు తీరిందంటే వాడు అంతం చూడవలసిందే. ఈలోపు కూడా వీడు చేసిన పాపాలకి భూలోకంలో రకరకాల రోగాలు అనుభవించవలసిందే. అసలు రోగాలు లేని వాడు ఎవడన్నా చూపించండి ఈ లోకంలో. మంచి ఆరోగ్యంగా ఉందని అనుకున్న వాడికి ఏదో ఒకటి పెడతాడు. సుఖంగా డబ్బులు సంపాదిస్తున్నాం అనుకోగానే చైనా వాడి ద్వారా కరోనా అనే రోగం కట్టాడు. మరి దెబ్బకి మన వాళ్ళంతా అతలకుతలం అయిపోయారు. చూశారు, ఈ రోగాలన్నీ యమధర్మరాజు గారు పాపాత్ముల మీద ప్రయోగించే అస్త్రాలు. ఆయనకి అవి తుపాకీ గోళ్ళ లాంటివి. ఒక్క కాకికి ఏమన్నాడు, నీకు అంటు రోగాలు ఉండవు. నువ్వు కుళ్ళిపోయిన శవాన్ని తిన్నా, కరోనా పేషెంట్ని తిన్నా నీకు రోగం రాదన్నాడు. అందుకే చూడండి, ఈ కరోనా వాడిని మింగేసిన కాకి ఏం రాదు. అసలు పక్షులకి రోగాలు ఏం రావు, మనకే దిక్మాల రోగాలన్నీ. ఎందుకంటే మనకి డబ్బు రోగం కనుక, మనకి డబ్బు అని ఒక జబ్బు పెట్టింది కనుక మనకి ఈ రోగాలు వస్తాయి. వాటికి డబ్బుల గురించి ఆలోచన లేదు. ఏ రోజుకో రోజు కాస్త భోజనం చేసి హాయిగా నిద్రపోతాయి. ఎక్కడన్నా ఈ కాకులు కానీ లేకపోతే నెమళ్ళు కానీ ఇంకేవైనా హంసలు కానీ ఏ పక్షులైనా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాయా, రిజిస్ట్రేషన్కి స్టాంపు డ్యూటీ కడుతున్నాయా, ప్లాన్ అప్రూవల్కి నానాయాతన పడుతున్నాయా, హాయిగా శుభ్రంగా ఏ గూడోకి పెట్టుకుంటే చెట్టుకి, అది కూడా గుడ్లు పెడితే ఉత్తప్పుడు చెట్టు మీద నిద్రపోతాయి. ఏ చెట్టు దానికి దొరికితే అదే దాని ఇల్లు, ఏ దొరికితే అది దాని ఫుడ్డు. దానికి టెన్షన్గా నెలకెంత పింఛన్ అక్కర్లేదు. ఎంత సుఖంగా పోతున్నాయండి పక్షులు పశువులను. ఈ దిక్కుమాల మానవుడే పాడు చేసేశారు. హాయిగా మనం పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకుంటూ వర్షాకాలం వస్తే దర్జాగా ఇంట్లో కుంపటి కింద వెచ్చనిటువంటి కుంపటి ఒకటి పెట్టుకుని ఆ కుంపటి వెచ్చదనంలో సుఖంగా నిద్రపోయేవాడు. పొలం నులక మంచాలు ఉండేవి. నులక మంచం కింద మేక పెంటతో తయారు చేసినటువంటి కుంపట్లు పెట్టుకుని పల్లెటూళ్ళలో పేదవాళ్ళు సుఖంగా నిద్రపోయేవారు. అందరూ బతికారు హాయిగా. గురుగు చెంచెలి దమ్మి లేదగిరి సాకుంతింత్రిణి పల్లవోత్కరమంగూడపురంటి నూనియలతో కట్టావి కొట్టావి కోగిరముల్ వెక్కి పసుల్ పొలమువో క్రేపుల్ మెయిన్నాక మేకెరువు కుంపటి మంచమెక్కిరి ప్రభుత్వై కాప్తిరెడ్లు అజ్జడిన్ అని శ్రీకృష్ణదేవరాయలో రామక్త మాల్యాదలో పద్యం రాశారు. గవర్నమెంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న రెడ్లు, అప్పట్లో ఎక్కువ మంది రెడ్డి జాతికి చెందిన వారు గవర్నమెంట్లో ప్రముఖ పాత్ర వహించేవారట కృష్ణదేవరాయల కాలంలో. వీళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి వీళ్ళు ఎంతో సుఖంగా బతికేవారు. పరాక్రమం వస్తే ప్రాణం ఇచ్చేవారు, లేదా ఇంత అన్నం పెట్టేవారు, ధర్మాన్ని నిలబెట్టేవారు. చాలా ఉత్తములు. సింపుల్గా బతకడం అలాగో నేర్పారు వాళ్ళు. వర్షాకాలం వచ్చింది. ఒక 5-6 రోజులు 7 రోజులు ఏకదాటిన వర్షాలు కురుస్తున్నాయి. ఆ టైంలో ఏం చేసేవారనమాట, అందరూ హాయిగా వాళ్ళ ఇళ్లలో గుడిసెలో లేకపోతే బిల్డింగ్లో ఏవో ఉండేవిగా పెంకుటిళ్ళు, ఆ పెంకుటిళ్ళలో మంచం కింద ఒక కుంపటి పెట్టుకునేవారు. ఆ కుంపట్లో 2 నిప్పులు వేసేవారు. అందులో ఎండిపోయిన మేకల లద్దులు వేసేవారట. మేకలు పెంట వేస్తాయి కదా, అవి చిన్న చిన్న లద్దెల్లో ఉంటాయి. అవి ఎండబెడితే చాలా ఆరోగ్యానికి మంచిది. ఆ ఎండిపోయిన మేకల లద్దెలు పిడకల కంటే బాగా కాలతాయి. అందులోంచి వెచ్చదనం వస్తుంది. ఆ పొగ ముక్కులకి మంచిది, దోమల్ని రానివ్వదు. ఈ దిక్కు మాలిన ఆలౌట్లో అయితే చచ్చిపోతాం, మనం ఆలౌట్ అయిపోతున్నాం. అవి ఆలౌట్ అవట్లా, మైదార్ ఆలౌట్లో లేకపోతే అదేదో ఈ చక్రాలు ఉంటాయే మస్కిటో కాయిల్స్, వీటి దెబ్బకి లంగ్స్ దెబ్బతింటాయి. కానీ అదే ఈ మేకెరు వల్ల ఏమవుతుందన్నమాట, లంగ్స్ క్లియర్ అవుతాయి, చక్కగా వెచ్చగా ఉంటుంది, ఒకేసారి మంట రాదు. తెల్లవారు కొంచెం కొంచెం వెచ్చదనం వస్తూ ఉంటే కరెంటు కదా, చక్కగా లేకుండా మంచం మీద పడుకునేవారట, హాయిగా చింత చిగురు పప్పు తినేవారట, తింత్రిని పల్లవోత్కరము అంటే చింత చిగురుతో తినేవారట. ఈ విధంగా ఎలా బతకాలో కూడా నేర్పారు వాళ్ళు అని ప్రత్యేకంగా రెడ్డిరాజుల గురించి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. అదేంటి బతుకంటే, ఆ రోజుల్లో సుఖంగా వ్యవసాయం చేసుకున్నాం, భోజనం చేసాం, ఎవరికి డబ్బులు పెంచలేదు, ఇళ్లల్లో వేళకి తిన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఎంత బలంగా ఉండేవారు, ఇంత కత్తులు పోసేవారు. ఇప్పుడు కత్తె నా నెత్తి ఈ ఫ్లాస్కు పోయలేక అమ్మ నెప్పెడుతోందండి అంటాడు ఒకడు. రెండుసార్లు ఫ్లాస్కు వస్తే ఇక్కడ ఎముక బయటకు వస్తుందిట, ఆ ఎముకను వాళ్ళు అలా నొప్పుకోవాల్సి వస్తుందిట. ఫ్లాస్కు మొయ్యలేము, ఇది మనకి రిస్కే అంత. ఈ దిక్కుమాలిన బతికి ఎలా వచ్చేసిందో తెలియదు, కానీ పాడైపోయింది వ్యవస్థ అంతా. శుభ్రంగా డబ్బు రోజుల్లో లేని రోజుల్లో సుఖంగా బతికేవారు, దానివల్ల డబ్బు వల్ల జబ్బు తప్పేవి లేదు. అందువల్ల పక్షులకి మనకి అంత తేడా ఉంది. వాటిల్లో అవి కొట్టుకు ఏదో కాస్త ఇబ్బంది పడినా ఇంత క్రూరంగా ఉండవు మనలాగా. వాటి ఆహారం కోసం చంపుతాయి తప్ప అనవసరంగా చంపుతాయో చూడండి మీరు. ఎక్కడ ఓ పాముకి ఆకలేసింది, ఆకలిస్తేనే ఒక కప్పను తింటుంది, ఉత్తప్పుడు అది పక్క నుంచి కప్పెడితేనే పట్టించుకోదు. ఓ సింహానికి ఆకలిస్తేనే ఏదైనా జంతువు కనపడితే చంపుకు తింటుంది. మన వాళ్ళు నిత్యం అందరినీ చంపుకు తింటారు, పుట్టిన చంపుకు తింటారు, రోడ్డు మీద దొరుకుతున్న లాయర్ని పొడి చంపేస్తారు, వాడు అడ్డం వస్తాడేమో అని. కానీ వాళ్ళు అలా చేసుకునేవారు కాదు. అందువల్ల యమధర్మరాజు గారు ఒక వరం ఇచ్చాడుండో ఇక్కడ, కాకి కాకి కడవల కాకి నీకేం బెంగక్కర్లేదు, మీ వంశానికి అంటు రోగాలు రావు, మీరు చెత్త తినండి, శ్లేష్మం తినండి, ఏ దరిద్ర పదార్థం కుళ్ళిపోయిన పదార్థం తినండి, మీరు ఎప్పుడు టీకా వేసుకోక్కర్లా, వ్యాక్సిన్ వేయించుకోక్కర్లేదు, ఆరోగ్యంగా బతుకుతారు చెప్పాడు. యథాన్యైర్ వివిధైహి రోగైహి పీడ్యంతే ప్రాణినోమయ, ప్రాణులు నా వల్ల రకరకాల రోగాలతో పీడింపబడతారు, కానీ మీకు ఆ రోగాలు అంటావు, మీకు రోగాలు ఉండవు, మీకు మృత్యుభయం అకాలంలో ఉండదు, సకాలంలో ఉంటుంది. ఎవడన్నా బాణంతో కొడితే తప్ప, లేదా ప్రజలు మానవులు చంపితే తప్ప మీరు అనవసరంగా మిగతా వాళ్ళలాగా దుర్మరణం పాలు కాదు. ఉట్టినే మానవులు కూడా మిమ్మల్ని చంపరు. మరీ కాకులు కూడా తినే దరిద్రుల్ని పక్కనెట్టేయండి, అంత చెండాలకు జాతిని పక్కనెడితే అనవసరంగా మిమ్మల్ని ఎవరూ తినరు. ఇంకా ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, ఈరోజు నుంచి మీకు పిండం పెడితేనే పితృదేవతలు తరిస్తారు, పిండం తినే అధికారం మీకు ఇచ్చాను, పితృదేవతలకు ఇచ్చే పిండం మీరు తిన్నారా, ఇక ఆ పితృదేవతలు యమలోకం నుంచి విముక్తి పొంది స్వర్గం వంటి ఉత్తమ లోకాలు కడతారు, భూలోకంలో పిండములను కాకులకు పెట్టినటువంటి వాళ్ళు పితృదేవతల వంకతో తద్దినం వంకతో పెట్టేటటువంటి పిండాలు కాకులకే పెట్టాలి, కాకులే తినాలి, అలా కాకులు తింటే ఆ వంశం తెరించి పిల్లలు పుడతారు. కాకులు పిండం తినకపోతే ఆ వంశం అంతగా అభివృద్ధి చెందదు, ఒకవేళ వాళ్ళ పిల్లలు పుట్టినా వాళ్ళు మంచి మార్గంలో నడుచుకోరు అని వరం ఇచ్చాడు. అందుకనే ఈ కలియుగంలో చాలామందికి సంతానం ఉండడం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్కడో లోపం జరిగింది, మన వంశంలో పెద్దవాళ్ళకి తద్దినాలు పెట్టడం లేదు, పెట్టినా ఆ పిండములు కాకులు తినడం లేదు, తినకపోతే ఏమవుతుందన్నమాట, సకాలంలో వంశములో పిల్లలు పుట్టరు, పుట్టకి ఇబ్బంది పడతారు, ఒకవేళ పుట్టినా ఈ పిల్లలు మహాపాపాత్ములు అవుతారు. కాబట్టి ఏం చేయాలన్నమాట, మనం యమధర్మరాజు గారు కాకులకు వరమిచ్చాడు కనుక తప్పనిసరిగా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పితృకార్యములు చెయ్యాలి. పిండములు మూడింటిని ఎక్కడ కలిపినా కాకి పిడచని ఉంటుంది, దాన్ని మాత్రం కాకికే పెట్టాలి. కాకికి పిండం పెడితేనే, పిండం కాకి తింటేనే ఈ వంశానికి ఉన్న గండం తొలగిపోతుంది, వంశం అభివృద్ధి చెందుతుంది. మీరు గనక పితృదేవతల పేరుతో పెట్టే పిడచ తింటే పితృదేవతలకి ఆకలి దప్పిక చల్లారతాయి. త్వయి భుక్తే తు తృప్తాస్తే భవిష్యంతి సబాంధవాః. ఇంకెంత మాట అన్నాడండి, మీరు చచ్చిన వాళ్ళ పేరు మీద పెట్టే పిండం తిన్నట్టయితే, ఆ కాకి పిడచని పెడతారు కదా ఎంత ముద్ద, అది తిన్నట్టయితే మరణించినటువంటి వాళ్ళు సుఖం పొందుతారు, ఇటు యమలోకంలో ఉన్న పితృదేవతలు అనే దేవతలు సంతోషిస్తారు, ఆ వంశంలో వాళ్ళందరూ బంధువులతో మిత్రులతో సుఖంగా ఉంటారు, ఇది నేను ఇచ్చిన వరం అన్నాడు. తదనంతరం వరుణదేవుడు హంసల కేసి తిరిగాడు. హంసల్లారా, నేను మీ రూపంతో రావణుడి బాధ నుంచి బయటపడ్డాను, కనుక మీకు స్వచ్ఛమైన తెల్లని రంగిస్తున్నాను. పాలు నీళ్లు కలిస్తే పాలు తాగి నీరు విడిచిపెట్టి వేరు చేసి శక్తిస్తున్నాను. మీరు ఎంత దూరం ఎగిరినా అలసట ఉండదు. మీరు సముద్రంలోనూ గంగాజలంలోనూ సమానంగా విహరించగలుగుతారు. పెద్ద పెద్ద కెరటాలతో ఉన్న సముద్ర జలంలో తిరిగే పక్షులు మామూలు నీళ్ళల్లో ఉండలేవు. ఈ నీళ్ళల్లో పక్షులు అక్కడ ఉండలేవు. మీరు అన్ని చోట్ల ఉండగలుగుతారు. ఈరోజు నుంచి మీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కుబేరుడు తొండకేసి తిరిగాడు. తొండ వాడి మొహం మండ, ఆ రావణాసుడు మమ్మల్ని భయపెడితే నేను తొండరూపం ధరించాను, కాబట్టి ఈరోజు నుంచి మీరు ముదిరాక ఓసన వెళ్ళనే పేరుతో బంగారపు రంగులతో ఉంటారు. మీ రంగు కొంతవరకు బంగారపు రంగు వస్తుంది. మీరు ఎక్కువ కాలం బతుకుతారు. మీరు తలకాయ ఇలా ఊపుతూ మమ్మల్ని అనుక్షణం హెచ్చరిస్తూ ఉందరుగాక అని తొండలకు కూడా వరమిచ్చాడు. అందుకే తొండకు కూడా ఎక్కువ జీవితం ఉంటుందండి, అది ముదిరేక ఓసర వెళ్ళి అవుతుంది. ఇలా అందరూ వరాలిచ్చి ఆ యజ్ఞంలోంచి బతుకు జీవుడు అని వెళ్ళిపోయారు. కారణం రావణుడు దేవదానవులకు అజేయుడవ్వడమే. వాడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఎంత తంటా తెచ్చేటండి. ఈ బ్రహ్మగారేమో వెనక ముందు చూడకుండా వరాలు ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మగారు నాలాగా అమాయకుడు, ఎవడన్నా అడిగితే చాలు వరం ఇచ్చేయటమే. దానివల్ల తర్వాత భవిష్యత్తులో వచ్చే తంటా పట్టించుకోడు. అప్పటికీ ఒక్కసారి విష్ణు హెచ్చరించాట, మన్నించి దేవశత్రులకు అన్నండి ఇటువంటి వరము లీకుము, పాపోత్పన్నులకు వరములసగుట పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ, నన్ను నమ్మి నన్ను మన్నించి అంటే నా మాట కాస్త మన్నించి పాపాత్మలకి ఇలాంటి వరాలు ఇవ్వకు. ఈ రాక్షసులకు నువ్వు రెచ్చిపోయి వరాలు ఇస్తే ఆ తర్వాత నేను ఇబ్బంది పాలవుతున్నాను. పాపాత్మలకు వరం ఇవ్వడం ఎటువంటిది, పాములకు అమృతం ఇవ్వడం వంటిది. పాము అమృతం తాగినా అది విషమే పెంచుకుంటుంది, ఆ విషంతో లోకాలను చంపుతుంది. అందువల్ల ఇవ్వద్దంటే ఏం చేయనండి, వాడు తపస్సు చేయగానే నేను వివసుడైపోతాను, అది నీకు తెలుసు కదా అన్నట్టే. ఆరుద్ర అని ఒక కవి ఉండేవాడు కదా, ఆయన నిజానికి పరమనాస్తికుడు, కానీ విచిత్రం అద్భుతమైన పాటలు ఆస్తికులకి సంబంధించినవి రాశాడు. అంటే నా అనుమానం పైకల నాటకవాడి లోపల భక్తితో ఉంటారేమో అనిపిస్తున్నాడు అనమాట. ఎంత కమిట్మెంట్ అండి ఆ పాటల్లో. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను కర్మ ఈ కర్మ దుష్కర్మ నా పుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా. నిజంగానే బ్రహ్మ ఇచ్చిన వరాలు ఈ కర్మ తెచ్చిపెట్టింది అన్నాడు ఆయన. ఎంత సులభంగా రాసాడు పాట కూడా మనకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఆ దుష్కర్మ నాపడం బ్రహ్మ విష్ణుల తరమా. ఎప్పటికైనా తాను తీసిన గోతి లోపల పడునే తానే తపశ్శక్తిని జయింపలేదు దైవమైన పరదైవమైనను. తపశ్శక్తిని దైవం కూడా జయించలేదు. టైం వచ్చేదాకా ఎదురు చూడాలి, అంటే ఈ తపశ్శక్తి అంతా పాడయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ తపశ్శక్తి ఎటువంటిది, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. ఉంది కదా అని రెచ్చిపోయి ఎవడికి పడితే వాడికి వెనక ముందు చూడకుండా ఇచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేసిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ రిల్ అయ్యాక క్రెడిట్ కార్డు కూడా గీకేసాక ఆ వ్యక్తి అప్పుల పాలు ఎలా అవుతాడో, అలాగే ఈ తపశ్శక్తిని భోగములతో పాపములతో పాడు చేసుకుని వాడు సర్వనాశనం అయ్యాక అప్పుడు భగవంతుడు వాడు కొట్టేస్తాడు. అందువల్ల రామచంద్ర ఆ దుర్మార్గుడు రావణుడు ఇంతటి వాడు అనగా ఇంకా ఏం జరిగిందన్నట్టే. ఇక్కడి నుంచి రావణాసురుడు అయోధ్యా నగరం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో మీ వంశంలో అనరణ్యుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజులు ఎంతోమంది నాతో యుద్ధం చేయలేక ఓడిపోయామని ఒప్పుకున్నారు, ఒప్పుకున్న వాడిని వదిలేశాను. నువ్వు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాను, ఇక్ష్వాకు వంశిస్తుండి సూర్యవంశిస్తుండని విర్రవీగుతున్నావు, యుద్ధానికి వస్తావా లేక నా కాళ్ళకి దండం పెడతావా అంటే ఈ ఇక్ష్వాకు వంశిస్తుడు నీతో యుద్ధం చేయడం మానేస్తాడా అంటూ అనరణ్యుడు యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది. మొదట్లో అనరణ్యుడు విజృంభించి రావణాసురుడి సైనికుల్ని చాలామందిని చంపాడు. కానీ వాడికి బ్రహ్మవరం ఉంది, అందువల్ల వాడు కాలితో ఒక్క తన్ను తన్ని గదతో కొట్టి కింద పారేశాడు. మద్ది చెట్టు కింద కూలిపోయినట్టుగా అనరణ్య మహారాజు కూలిపోయాడు. కృతయుగంలో అంతటి యక్ష్వాకువశిస్థుడు చివరికి రావణాసురుడి చేతిలో కింద కూలిపోయాడు. అప్పుడు రావణుడు వికటాట్టహాసం చేసి ఎరా పరికిమాల వాడా, ఇప్పటికైనా ఈ రావణాసురుడు అంటే ఏమిటో తెలిసిందా, నువ్వెంత నీ బతుకంత మీ వంశస్థులందరినీ చీల్చి చెట్టాడతాను అని నోటుకొచ్చినట్టు తిట్టి కాలితో తన్నాడు. అప్పటికే ప్రాణం పోతున్న అనరణ్యుడు, నేను వీరుణ్ణి వీరుడిలా యుద్ధం చేసి చచ్చిపోయాను, కానీ నువ్వు నన్ను తన్ని నోటికొచ్చినట్టు తిట్టి అవమానపరిచావు. ఇది బ్రహ్మ నీకు ఇచ్చిన వరం వల్ల నన్ను చంపగలిగావు తప్ప నీ పరాక్రమం కాదు ఇది. అయినప్పటికీ ఇప్పుడు నేను చచ్చిపోతున్నప్పుడు నీకు శాపం పెడుతున్నాను. రామో దాశరథిర్న మయస్తే ప్రాణాన్ హరిష్యతి ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్ ఇక్ష్వాకూణాం మహాత్మన. మా ఇక్ష్వాకు వంశస్థుల్లో ఒక వంశస్థుడు పుడతాడు. మా ఇక్ష్వాకు వంశం పరమ పవిత్రమైనది. ఈ వంశంలో త్రేతాయుగ ప్రారంభ కాలంలో దశరథుడనే వాడికి రాముడనే పేరుతో ఒక కొడుకు పుడతాడు. వాడు నిన్ను చంపుతాడు. నన్ను చంపాననుకుంటున్నావు? నేనే ఆ రాముడి రూపంలో వచ్చి నేను మళ్ళీ చంపుతాను. ఇది మా వంశం వాడు చేసే పని. లోకాలన్నీ సంతోషిస్తాయి అని అనరుద్ధుడు అన్నాడు. అంటే ఎంతటి గొప్పవాళ్ళండి వాళ్ళు. ఆయన తన వంశంలో విష్ణుమూర్తి దశరథునికి రాముడిగా పుట్టి నిన్ను చంపుతాడని ముందే చెప్పేశాడు. వాడు తపశ్శాలురు. అలా పలికి శరీరం విడిచిపెడుతూ ఉండగా ఆయన మీద దేవతలు పూలవర్షం కురిపించారు. అమ్మయ్య, నీ శాపం వల్ల రాముడు తొందరగా రావాలి రా బాబు. ఎప్పుడు ఈ రోజులు గడుస్తాయి రా బాబు? ఎప్పుడు రాముడు పుడతాడా, వీడు చస్తాడా అని ఎదురు చూశారు. దేవదందుకులు మురుగై రావణాసుడు ఏం లెక్క చేయడుగా, చచ్చేదాకా ఈ మూర్ఖులకి కనువిప్పు కలగదట. చావు దెబ్బ తగిలేదాకా ఎవడు వెండవు. ఒరే, రోడ్డు మీద కడితే ఏ యాక్సిడెంట్ అవుతుందిరా, వినక్కరా, వెళ్ళద్దురా అని పిల్లలకి చెప్తే వింటారా? వినరు వాళ్ళు. ఒకసారి కొంచెం ఏ దెబ్బ తగిలితే అప్పుడు వింటారు. నా దగ్గర ఒకడు పని చేసేవాడు, ఒకప్పుడు స్పీడ్గా బైక్ నడిపేవాడు. నడపకరా అంత స్పీడ్ వద్దు, డేంజరు, ఏం కొంప ములుగుతుందంటే వినిపించుకునేవాడు కాదు. ఆ ఏమవుతుందండి, నాకు స్కిల్ ఉందండి అని ఇలాగా ఇష్టం వచ్చినట్టు తిప్పేవాడు. ఓసారి వెళ్ళాడు, పడాలను వెళ్ళి ఫైర్ స్టేషన్ సెంటర్లో కొట్టిపారేశాడు. 40 రోజులు వెళ్ళి ఆసుపత్రిలో పడ్డాడు. ఏమవుతుందన్నావుగా, ఇప్పుడు ఏమయ్యింది అన్నాను నేను ఒళ్ళు మండి. కాబట్టి చెప్పిన మాట వినాలి. మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి స్పీడ్గా నడిపిస్తే ఎల్లవేళలా మనవాండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ పొగిడేస్తున్నాం కదా, మరీ బొత్తిగా నువ్వు ఋతుపన్నుడు కదా అన్నాం కదా అని ఓ వెనక ముందు చూడకుండా భయ్యో 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 అని నడిపేస్తే అవతల ఏదో సమయంలో మనకు అడ్డం వచ్చేవాడు ఉంటాడు. మన జాగ్రత్త మనం తీసుకున్నప్పటికీ ప్రమాదం వస్తే చెప్పలేం, కానీ అనవసరముగా వేగంగా వెళ్ళకూడదు. అత్యావశ్యక స్థితులు ఉంటాయి, అప్పుడు వేగంగా వెళ్ళాలి తప్ప అనవసరంగా ఎందుకు చెప్పండి. కాబట్టి కాలం ఎప్పుడూ అనుకూలించదు. ఓ దెబ్బ తగిలినప్పుడు కాలప్రభావం తెలుస్తుంది. ఇక్కడి నుంచి రావణుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి భూలోకంలో ఉన్న మానవులను చంపుతూ ఉంటే నారదుడు ఎదురొచ్చాడు. నారదుడు పుష్పక విమానం దగ్గరకు వచ్చే పుష్పక విమానంలో ఉన్న రావణుడిని చేరాడు. ఇంతటి రావణాసురుడు నారదుడికి మాత్రం దండం పెట్టేవాడు. ఎందుకంటే నారదుడు, పులస్త్య ప్రజాపతి ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు, బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు. అందువల్ల రావణుడు నారదునికి వరుసకు మనుముడు అవుతాడు. అందుకని తాత అనేవాట. కానీ తాతగారు ఎప్పుడు 30 ఏళ్ల కుర్రాళ్ళలో ఉన్నాడు. ఈ మనవణ్ణని పిలిచేవాడు ముసలాడైపోయాడు. నారదుడు, కొంతమందికి భగవంతుడు నవయవనం ఇస్తారనమాట. ఆ నారదుడు అటువంటి వాళ్ళలో ఒకడు. ఎప్పుడు చూసినా ఎంత అందంగా ఉంటాడండి. ఆ జటాజుటాలు బిగించుకుని ఓ 30 ఏళ్ల కుర్రవాళ్ళగా టిక్ టిక్ అని వేణ వాయించుకుంటూ హాయిగా పెడతాడు ఆయన. కారణం హరినామస్మరణం చేయటం వల్ల, రామనామస్మరణం చేయటం వల్ల. భగవంతుడు కొంతమందికి నవయవనం ఇచ్చాడు. రావణాసురుడికి మృత్యువిచ్చాడు, నారదునికి యవ్వనం ఇచ్చాడు. నారదుడు ఒకడు, నేను, ఇలా కొంతమంది ఉంటాం. మాకు రిటైర్మెంట్ ఉండదు. నేను ఎప్పుడు నవయవనంలో అలా తిరుగుతూనే ఉంటాం. కారణం మాకు రాముడి మీద భక్తి ఉండడం. అందువల్ల నారదుడు నీ తాత రమ్మని పిలిచాట లోపలికి పిలిచి కూర్చోబెట్టి కాస్త గౌరవించి కుశల ప్రశ్నలు వేశాక అప్పుడు నారదుడు, నువ్వు ఎంతో సౌమ్యుడివి. ఏది రావణాసురుట. నారదుడు ఎంత గొప్పవాడండి. రావణాసురుడి దగ్గరికి వచ్చి సౌమ్య తిష్ట విశ్రవసస్వత అంటే వ్యంగ్యం. ఎప్పుడైనా దొంగాన్ని, ఒరే దొంగడు అనకూడదు, అబ్బా నీ అంత నీతిపరుడు లేడురా అన్నామంటే తనకి వేరే తిట్టక్కర్లా. ఎప్పుడు కోపంతో రెచ్చిపోయేవాడిని, ఆహా ఎంత శాంతమూర్తి నాయన అంటే పక్క నుంచి భార్య ఇలా చూస్తున్నమాట వెంటనే. అంటే అర్థమైపోతుంది అది, ఇప్పుడు తాతగారు ఎంత శాంతమూర్తో మనకేం తెలుస్తుంది. ఆవిడ అడగాలి ఆ విషయం. ఎవరైనా ప్రతి పైకి అందరూ శాంతమూర్తులే. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ్ని, ఏమండి వారు శాంతమూర్తులేనా అంటే, ఎందుకు రండి అందే అర్థమైపోయినట్టే. ఎందుకు బయట పెట్టుకోవడం అందా అంటే. అలాగా ఒక్కొక్కప్పుడు వ్యంగ్యాలు ఇలా ఉంటాయి. ఈ పరమక్రూరుణ్ణి కోపిష్టి వాడిని సౌమ్య అని పిలిచి కాస్త నువ్వు నెమ్మదించవయ్యా. ఈ భూలోకంలో మానవులు రోగ పీడితులై చచ్చిపోతున్నారు, అనారోగ్యాలతో చస్తున్నారు. అసలే వాళ్ళ ఆయువు తక్కువ. ఏదో ఉన్న 4 రోజులు సుఖంగా ఉంటారంటే ఎప్పుడు చూసినా వ్యవసాయం అని ఒకడు, వ్యాపారం అని ఒకడు, ఈ డబ్బు రోగాలు, ఈ రోగాలు, ఆ రోగాలు, మగుడు పిల్లల కొట్లాట్లు, పిల్లల పుట్లాట్లు, ఈ గందరగోళంతో జీవితం అంతా నాశనమే వాళ్ళకి పాపం. కాస్త ముసలితనం రాగానే రోగాలు వచ్చి పడుతూ ఉంటాయి. కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడిపోతాయి, ఒళ్ళు మాట వినదు, చర్మం ముడతలు పడిపోతుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి పాత రుచులు తల్లచి తల్లచి తాతవు గెనోయ్ అని పాడుకోవడం. ఎప్పుడు ఇద్దరు రిటైర్ అయిన వాళ్ళు కలుసుకుంటే పార్కుల్లో, ఆ రోజుల్లోనండి నేనండి డిప్యూటీ కలెక్టర్గా చేస్తున్నప్పుడు అండి, ఆ రోజుల్లో ఏం చేశాడు ఎవడికి తెలుసు. ఇప్పుడు ఎవడన్నా పార్కులో కూర్చుంటే వీడి మాట వింటాడా అయినా అనమాట. నేను వస్తుంటే జనాలు గజగజలు ఆడేవారండి ఒకడు, ఇప్పుడు గజగజలు ఆడుతున్నాడు ఈయన ఇంట్లో. అయినా పాత రుచులు తలుచుకుంటూ ఉంటారు. అలా నానాయాతన పడుతున్నటువంటి వాళ్ళు ఎందుకయ్యా చంపడం నువ్వు? మానవుల మీద నీ దండయాత్ర అనవసరం. మానవులంటేనే పాపం నిత్య బాధాపీడితులు. మానవులు నిరంతరం ఏదో ఒక రోగంతోనో, అశాంతితోనో, బాధతోనో అల్లాడి శరీరాలు విడిచిపెడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఈ అనరణ్యుణ్ణో ఇంకో దురరణ్యుణ్ణో చంపడకు, వాళ్ళతో యుద్ధం చేయకు. ఇప్పటికే జనకుడు మొదలైనటువంటి రాజులంతా నీకు ఓడిపోయామని కౌరు పెట్టేశారు. అప్పటికున్నటువంటి రాజులంతా మేము ఓడిపోయాం, ఇక మా జోలికి రాకని ముందే కౌరు పెడితే వాళ్ళు వదిలేసేటట్టు వీడు. అలా వాళ్ళు వదిలేసి హాయిగా యుద్ధం మాను అనగా, యుద్ధం చేయకపోతే నా చేతులు తీట తీరేది ఎలా తాత అన్నాడు. అయితే దానికి ఉపాయం చెబుతాను. వాళ్ళని వీళ్ళని చంపడం ఎందుకు? ప్రాణాలు తీసే మృత్యుదేవతని తన మృత్యువుని చేసుకున్న యముడితో యుద్ధం చేయగలిగితే నువ్వు వీరుడు. యమధర్మరాజు గారి దండానికి తిరుగులేదట. నువ్వు కోదండం పుచ్చుకొని యమదండాన్ని కూడా ఎదిరించగలిగితే అప్పుడు నువ్వు వీరుడివి అనగానే, భలే తాతయ్యోయ్, రిటైర్ అయినా నీ బుర్రలో పదును తగ్గలేదు, మంచి సలహా ఇచ్చావు. నువ్వన్నట్టుగా ఈ భూలోకంలో ఉన్న ఈ సామాన్య మానవుల్ని చంపడం వల్ల లాభమేమున్నది, ఈ క్షణమే నేను యమలోకానికి వెడుతున్నాను అని మహాతేజస్యాలి అయిన రావణాసురుడు ఏకంగా యమలోకం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఇప్పుడు నారదుడు లోపల లోపల గురిసిపోయి, నేను అసలే కలహభోజనుండని అంతో ఎంతో బిరుదు పొందాను, ఇప్పుడు నేను యమలోకానికి వెళ్ళి యముడిని ముందే హెచ్చరిస్తాను. ఇది రావణాసురుడు వచ్చేలోపు ఇక్కడ మాయమే, ఇక్కడికి వెళ్ళగలడు ఈయన, అందుకని వెళ్ళి హెచ్చరిస్తాను. యమదండానికి తిరుగు ఉండదు, కానీ యమదండానికి చావవు నీవు అని బ్రహ్మ రావణునికి వరం ఇచ్చాడు. యముడి దండానికి తిరుగుండదని వరం ఇచ్చింది బ్రహ్మే. రావణ నిన్ను యమదండం ఏమీ చేయలేదని వరం ఇచ్చింది బ్రహ్మే. ఇప్పుడు ఆ దండానికి వీడికి ఏం దొరుకుతో చూద్దాం. ఎవరు ఎవరిని తట్టుకుంటారో, ఎవరు ఎవరిని జయిస్తారో చూద్దాం అనుకుంటూ ఇక్కడ మాయమైపోయి యముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో యమధర్మరాజు గారు అక్కడికి వచ్చినటువంటి పాపాత్ముల్ని పరీక్షిస్తూ, ఎరా పాపాత్మ నువ్వేం చేసావు? ఏం చేశానండి, టెన్షన్గా పింఛన్ లెక్కెత్తుకుంటూ ఇంట్లో కూర్చుని వాట్సాప్ చూసుకున్నానండి అన్నట్ట. ఏ పద్మాకర్ గారు 8 రోజుల పాటు ఉత్తర రామాయణం చెబుతుంటే వినలేదా? ఉత్తర రామాయణమా నాకు తెలియదండి, ఉత్తుత్తు కబుర్లు చెప్పుకున్నానండి. ఓరి దుర్మారు కూడా ఉత్తర రామాయణం వినకుండా ఉత్తుత్తు కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చుని పూతరేకులు తింటావా, భూత సినిమాలు చూస్తావా, ఎవరక్కడ, వీడికి 10,000 సంవత్సరములు కుంభీపాక నరకంలో శిక్ష వేయండి అంటాడు. కాబట్టి ఉత్తర రామాయణం వినకపోతే వాడి బతుకంతే. నేను అలా యమధర్మరాజు గారు అన్నారు. ఏ ఆ మాత్రం వెళ్ళలేమేమిటి కూర్చుని శుభ్రంగా ఇలా శిక్షలు వేస్తున్నట్టు ఆయన. ఆ సమయంలో నారదుడు వచ్చి, ఈ శిక్షలన్నీ పక్కన పెట్టు, ఈ అమాయకుల్ని ఈ పిచ్చాడిని వాట్సాప్లు చూసుకునేవాడిని శిక్షించడం పెద్ద గొప్ప ఏమిటి, అక్కడ నీ మీదకి యుద్ధానికి వస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనగానే, ఎవడు వాడు అన్నాడు ఆయన. ఇంకెవడు, రావణాసురుడు అన్నట్ట. ఏమిటి, రావణుడికి అంత ధైర్యం వచ్చిందా? నా నరకలోకం మీదకి, యమలోకం మీదకి దండయాత్రకు వచ్చాడా? బ్రహ్మగారు ఇచ్చిన వరాలతో వీడు రెచ్చిపోయి అందరి మీద పడుతున్నాడు, ఈసారి ఏమైనా వీడు అంతం చూస్తానన్నట్ట యముడు. యముడు ఎంతో పూర్వం భయపడ్డాడు కదా అని మీరు అడగచ్చు. యముడు అక్కడ భయపడ్డానికి కనుక అతను కారణం ఉన్నది. యముడి దగ్గర నిజంగా దండం ఉంది, ఆ దండం వేస్తే ఎవడైనా చావాల్సిందే. కానీ బ్రహ్మగారు యమదండము వల్ల నీకు భయము లేదని స్వయముగా రావణునికి వరం ఇచ్చాడు. ఇప్పుడు తాను దండం వేస్తే బ్రహ్మగారి వాక్కు తిరస్కరించినట్టు అవుతుంది. అప్పుడు బ్రహ్మశాసనం ఏ విధంగా చూసినా అసత్యం అవుతుంది. అది ఇష్టం లేక వీళ్ళంతా తప్పుకున్నారు తప్ప, లేకపోతే వాళ్ళని యుద్ధం చేయలేక కాదు. బ్రహ్మగారిని గౌరవించి తీరాలంతే, అది వాళ్ళ నియమం. కాదంటే వాళ్ళ పదవులే ఉండవు. ఇప్పుడు ఏమైనా సరే అవసరమైతే బ్రహ్మనైనా తిరస్కరిస్తాననుకున్నాడు ఆయన. సరిగ్గా ఆ సమయానికి యముడు ఇలా నారదునితో మాట్లాడుతున్న సమయానికి రావణుడు నరకలోకంలోకి అడుగుపెట్టాడు. వాడికి కూడా భయం వేసింది ఏంటంటే యమలోకం అంటే. ఎందుకో తెలుసిన, దదర్శ వధ్యమానాముశ్చ క్లిశ్యమానాముశ్చ దేహిన క్రోశితశ్చ మహానాదం తీవ్ర నిష్టన తత్పరాన్. కొందరిని యమకింకరులు ముక్కలు ముక్కలుగా నరుగుతున్నారు, కొందరికి చెవుల్లో శేషం కరిగించి పోస్తున్నారు, కొందరికి వాతలు పెడుతున్నారు, కొందరిని వైతరణి నదిలో పోస్తున్నారు, కొంతమందిని క్రిములు పీల్చి పిప్పి చేస్తున్నాయి, కొన్ని చోట్ల కుక్కలు కొరుకుతున్నాయి, కొన్ని చోట్ల నక్కలు హక్షిస్తున్నాయి. ఈ విధంగా ప్రాణులందరినీ భూలోకంలో చేసిన పాపములకు తగిన శిక్షలతో యమకింకరులు పీడిస్తున్నారు. అది తట్టుకోలేక, అయ్యో భూలోకంలో ఉన్నప్పుడు యమలోకంలో ఇన్ని కష్టాలుంటాయని మాకెవరూ చెప్పలేదు, చెప్పినా వినిపించుకోలేదు, కర్మగాని దరిద్ర పార్టీలో చేరాము, నాస్తిక పార్టీలో, దానికి తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నామని వాళ్ళంతా ఏడుస్తున్నారు. అది చూడగానే ఒక్క క్షణం ఎంతటి రావణుడు కూడా ఒడిగిపోయాడు. అమ్మ బాబోయ్, యమలోకంలో ఇన్ని కష్టాలున్నాయా అని వెంటనే వచ్చి యమకింకల మీద పడి తన్ని, ఒరే పాపాత్ములారా మీరందరూ రండి నా పార్టీలోకి అన్నట్ట. వాళ్ళందరినీ దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళు ఆనందపడిపోయారు, చావు దెబ్బలు తింటున్నారు కదా. ఈ దిక్మాలందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు. ఎంతకాలం నుంచి మీరు ఈ శిక్షను అనుభవిస్తున్నారనగా, ఒకడు 5,000 ఏళ్ళు, ఒకడు 10,000 ఏళ్ళు, ఒకడు 100,000 ఏళ్ళు అన్నారట. ఇక మీకు ఈ కష్టాలు లేవు, నేనొచ్చాను వీరుణ్ణి అని పలికి యమలోకానికి కుడివైపున మహానుభావులైన పితృదేవతలు ఉండే అందమైన బిల్డింగులు ఉన్నాయి, ఆ భవనాల్లోకి పంపేసి మీరు అక్కడికి వెళ్ళి సుఖాలు అనుభవించండి అన్నాడు. మొత్తం పాపాత్ములంతా ఈ రావణుడి ధర్మమారని పితృదేవతల భవనాల్లో ప్రవేశించి హాయిగా బొబ్బట్లు తింటూ బొబ్బలు పెట్టుకుంటూ సుఖంగా బతకడం మొదలెట్టారు. వెంటనే యమకింకరులు పెడబొబ్బలు పెట్టి రావణుని మీదకు వచ్చే సమయానికి యముడు అక్కడికి వచ్చాడు. యముడికి ఈ రావణునికి ఘోర యుద్ధం జరిగింది, భయంకర యుద్ధం జరిగింది. ఇంకా అగ్రహోదగ్గురుడైపోయిన యమధర్మరాజు గారు వెంటనే చేతిలోకి యమదండం తీసుకున్నాడు. ఈ యమదండం దెబ్బకి నువ్వు ఈ క్షణమే చచ్చిపోతున్నావు అని యమదండం తీసి విసరబోతున్న సమయానికి బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆగు ఆగు అన్నాడు. క్షణకాలంలో బ్రహ్మ అక్కడికి రాకపోతే యమదండం వెళ్ళేది, రావణుడు తెచ్చేవాడే. ఎందుకంటే బ్రహ్మగారు ఒక్కడు మాత్రమే రావణునికి వరాలు ఇచ్చాడు, ఆ తర్వాత శివుడు కొన్ని వరాలు ఇచ్చాడు. కానీ త్రిమూర్తులు ముగ్గురు కలిసి యమదండములో మా శక్తి నిక్షిప్తం చేశాం, ఈ దండం వేస్తే ఆఖరికి దేవేంద్రుడైనా నశించాలని వరం ఇచ్చారు, ఇప్పుడు ఆ దండం వేసుకుంటే వీడు చచ్చి తీరాలి, చావకపోతే త్రిమూర్తులు ముగ్గురు నశించిపోయినంత పాపం వస్తుందన్నాడు. అందుకే సమయానికి యమదండానికి ఇటు బ్రహ్మ ఇచ్చిన వరాలకి ఇబ్బంది లేకుండా ఆ క్షణమే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మా మా వద్దన్నాడు. ఇంతవరకు ఏ రాక్షసుడు యమధర్మరాజా నిన్ను ఎదిరించి నిలబడలేడు, నువ్వు ఎవరి మీద ఈ దండం ప్రయోగించవు, ప్రయోగిస్తే అవతల వాడు చచ్చిపోవలసిందే. అప్పుడేమవుతుంది, బ్రహ్మగారు చాలా గొప్పవాడు అనుకున్నాం, తన కోసం తపస్సు చేసిన రావణునికి వరాలు ఇచ్చాడు అనుకున్నాం, కానీ బ్రహ్మవరాలు వ్యర్థమైపోయాయి అని అందరూ నన్ను నిందిస్తారు, నేను అసత్యవాదిని అయిపోతాను. అలా కాక నువ్వు వాడి మీదకి దండం వేస్తే ఆ దండం దెబ్బకు వాడు చావకపోతే అప్పుడు నేను అసత్యవాదిని. ఎందువల్ల? యమదండం వల్ల ఎవడైనా చావకపోతే దానివల్ల కూడా నన్ను ఎందుకు అసత్యవాది అంటారంటే, ఒకప్పుడు కాళ్ళ దండో మయా సృష్ట పూర్వం మృత్యు పురస్కృత, ఈ మృత్యుదేవతని ఈ యమదండాన్ని నేనే సృష్టించాను, సృష్టించి ఈ యమదండాన్ని నీ చేతిలో పెట్టాను, మృత్యువుని నీకు మృత్యువుగా ఇచ్చాను, ఈ మృత్యువుకి తిరుగులేదని, నీవు ఎవరి మీద దండం ప్రయోగించినా ఆ వ్యక్తి చస్తాడని వరం ఇచ్చాను, కాబట్టి దండము నాదే, ఆ దండానికి ఇచ్చిన వరము నాదే. ఇప్పుడు నువ్వు దండం వేస్తే ఆ దండం వల్ల కనుక రావణుడు వరణించకపోతే అప్పుడు అందరూ ఈ బ్రహ్మగారికి శక్తి లేదు, ఆయన ఇచ్చిన దండం వ్యర్థమైపోయిందంటారు, అప్పుడు నా శక్తి అసత్యమవుతుంది. రావణుడు చచ్చిపోయినా నేను రావణుడికి ఇచ్చిన వరాలు అసత్యాలు అవుతాయి, కాబట్టి చెయ్యెత్తి ఆ దండం వెనక్కి తీసుకుని వెనక్కి వెళ్ళిపో, ఇప్పుడు ప్రస్తుతం వీడిని చంపడానికి కాలం కాదు అనగానే, మహాత్మా నువ్వు సమయానికి వచ్చి గొప్ప ఆటంకం నుంచి, గొప్ప ఆపద నుంచి నన్ను రక్షించావు, లేకపోతే ఇది విచిత్రమైన పరిస్థితికి దారితీసేది, ఇటు నిన్ను కాదనలేక నా యమదండాన్ని కాదనలేక లోకాలు గజగజలాడేవి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? రావణుడి మీద యమదండం వెయ్యడం తప్ప నా దగ్గర మరో మార్గం లేదు, వాడు నా చేతిలో వేరే రకంగా చావడం, యమదండం వెయ్యకూడదు నీ మాట ప్రకారం. కాబట్టి నేను ఈ యుద్ధరంగంలో చేసేది లేదు గనక అదృశ్యమైపోతున్నాను అని వెంటనే ఓ మహిషమ ఈ రథంతో పాటు అదృశ్యమైపో అన్నాడు. టక్కన యముడు మాయమైపోయాడు వెంటనే. అప్పుడు పళ్ళు పటపట కొరికి రావణుడు, నేనే జయించాను, నా దెబ్బకి తట్టుకోలేక యముడు మాయమైపోయాడు, యమధర్మరాజుని కూడా జయించిన వీరాది వీరుడి రావణుడు అని చాటుకుంటూ తన భటుల దగ్గరికి వచ్చాడు. అప్పుడు భటులు ఆనందపడిపోయి రావణాసుడి శరీరానికి ఉన్న గాయాలన్నీ తడిమి మందు రాసి, మహారాజా నీ వంటి వీరుడు ఎక్కడైనా ఉంటాడా? మృత్యు మీదకి దండయాత్రకి అసలు ఎవడైనా వెళ్ళగలడా? వెళ్ళి ఇలా బయట పడగలడా? అబ్బో, ఇహ నీ వంటి రాజే లేడు, నీ వంటి ప్రభువు లేడని తెగ పొగిడేస్తుంటే అవునవును, అసలు రా, నేను ఎంత గొప్ప ఉండో తెలుసా, యమధర్మరాజు గారి చేతిలో ఉన్న దండం విరిచి మింగేశాను, ఇన్ని అసత్యాలు ఇవన్నీ మింగెట్ట, వాడు మాయమైపోయాడనే విషయం పక్కనట్టి యముడి దండం కూడా విరిచిన వీరుణ్ణి అని తనను తానే పొగుడుకున్నాడు. రావణస్తు రణశిలాఖి తనను తానే పొగుడుకుంటూ యుద్ధరంగంలో, ఇక నన్ను మించిన వాళ్ళు లేరు అంటూ అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళాడు. పాతాళలోకంలో నివాత కవచులు అని పేరు కలిగిన మహావీరులు ఉన్నారు, వాళ్లతో ఘోర యుద్ధం చేశాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఓ వీరులారా, నివాత కవచులారా, మీకు ఎవరి వల్ల చావు లేకుండా, రాక్షసుల వల్ల చావు లేకుండా వరమిచ్చాను నేను. ఈ రావణునికి సాటి రాక్షసుల వల్ల మరణం లేకుండా వరమిచ్చాను. మీరు చావరు, వాడు చావరు, మధ్యలో కొంతమంది సామాన్యులు చస్తారు, యుద్ధం సాగుతూ ఉంటుంది. కాబట్టి నా మాట విని మీరు ఒకటే క్యాస్ట్ వాళ్ళు కనుక సంధి చేసుకోండి అనగా, వెంటనే రావణుడు బ్రహ్మ మాట విని నివాత కవచులతో సఖ్యం చేసుకున్నాడు. అక్కడ కొంతకాలం సుఖంగా గడిపాడు, ఒక సంవత్సర కాలంట, సంవత్సర వధోషిత. లంకానగరంలో కంటే నివాత కవచుల దగ్గర ఎక్కువ సుఖపడ్డాడు వాడు, ఎందుకంటే వీళ్ళు అతిథులుగా గౌరవించి పోవాలని విందు భోజనాలు పెట్టేసరికి రోజు ఒకటే వీడికి రకరకాల మాంసాలు, పంది మాంసం, నంది మాంసం, చేపలు, కుక్కలు, డొక్కలు, ఓ రకరకాల విందు భోజనాలు, ఇవి కాకుండా మద్యాలు అయితే చెప్పక్కర్లేదనమాట, అన్ని బ్రాండ్స్ ఇంకెక్కడ దొరకవు మనకి, అవన్నీ పుచ్చుకుంటూ సుఖంగా గడిపాడు. అప్పుడే రావణుడు, నివాత కవచులారా, మీ దగ్గర గొప్ప గొప్ప మాయలు ఉన్నాయట, అందులో ఒక 100 మాయలు నాకు నేర్పండి అన్నాడు. అప్పుడు నివాత కవచులు ఎలా మాయమైపోవాలి, ఎలా మారు రూపం ధరించాలి, ఇలాంటివి మాయానాం శతమేకం సమాప్తవాన్, 100 రకాల మాయా విద్యలు నేర్పారు. నివాత కవచుల దగ్గర 7 ఉండడంతో వాడు మాయా విద్యలు నేర్చుకున్నాడు అన్నమాట. చాలా గొప్ప ఉండే మాయలంటే కొరకంచులో మారిపోవడం, గాలిలో కలిసి వెళ్ళిపోవడం, ఉన్నవాడు ఉన్నట్టే సన్యాసిగా మారిపోవడం, 1000 రూపాయలు ధరించడం, ఉన్నవాడు ఇక్కడ నాగోల్లో ఉండగలడు, ఉప్పల్లో ఉండగలడు, అలా 2 చోట్ల ఉండడం, ఇటువంటి మాయా విద్యలు నేర్చుకున్నాడు. ఆ విధంగా తిరుగుతూ అక్కడి నుంచి కాలకేయులు ఉన్న చోటికి వెళ్ళాడు. కాలకేయులు 3 కోట్ల మంది రాక్షసులు, వాళ్ళు సముద్రంలో పాతాళంలో ఉంటారు. ఈ కాలకేయులతోటే అర్జునుడు యుద్ధం చేసి చంపాడు పాశుపతాస్త్రంతో, ఏది అరణ్య పర్వంలో. అటువంటి కాలకేయులకి నివాస స్థానం అశ్వనగరం, అక్కడ కాలకేయులతో ఘోర యుద్ధం జరిగింది, కొంతమందిని చంపేశాడు. ఆ కాలకేయులకి నాయకుడు విద్యుజ్జీఫుడు, ఈ విద్యుజ్జీఫుడు సోర్పణక మొగుడు, వాడు వచ్చి ఎవడ్రా మా కాలకేయులతో యుద్ధం చేస్తున్నది అంటూ వచ్చి ఘోర యుద్ధం చేస్తూ ఉంటే ఈ యుద్ధంలో పిచ్చెక్కిపోయిన రావణాసురుడు, శివుడిచ్చిన చంద్రహాసం ఉందని చెప్పాం కదా, శివుడు కత్తిచ్చాడు ఆయనకి, ఆ కత్తి పేరు చంద్రహాసం, ఈ చంద్రహాసముతో నువ్వు ఎవరినైనా చంపగలుగుతావు అని శివుడు వరమిచ్చి ఈ చంద్రహాసం అనే ఖడ్గాన్ని ఇచ్చిన కథ నిన్న మనం చెప్పుకున్నాం. ఆ చంద్రహాసంతో బావగారైన ఈ విద్యుత్ చీఫుడి తల నరిక వదలు పారేశాడు. ఈ విధంగా సొంత బావని చంపేసి 400 మంది దైత్యుల్ని కూడా చంపాడు. ఆ తర్వాత వాళ్ళంతా మనం బంధువులు అన్నారట, దాంతో వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు. అక్కడి నుంచి వరుణలోకానికి వెళ్ళాడు. ఎక్కడ వరుణుడు నాతో యుద్ధం చేయడానికి వస్తాడా అని వరుణదేవుడి దగ్గరికి వెళితే ఆ సమయంలో వరుణుని పుత్రులు పౌత్రులు బయటకు వచ్చి, మేము సామాన్యులం, నీతో ఏ యుద్ధం చేస్తాం, ఇక మా తండ్రి వరుణదేవుడు ప్రస్తుతం బ్రహ్మలోకంలో ఉన్నాడు, కాబట్టి ఆయన వచ్చాక యుద్ధం చెయ్యి అనగా, ఇది బాగానే ఉంది అని తాత్కాలికంగా వరుణుని సైనికులతో చావు దెబ్బలు కొట్టేసి కొంతమందిని చంపి అప్పటికీ వాడికి కోపం తీరలేదనమాట. వరుణుడు లేడు, మేము నీతో యుద్ధం చేయలేమన్నా వినిపించుకోకుండా అక్కడున్న కొంతమందిని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ క్షణం నుంచి ఎగురుకుంటూ రావణుడు విజయోత్సాహంతో దారిలో కనిపిస్తున్నటువంటి ఆడవాళ్ళందరినీ బంధించాడు. వరుణలోకంలో కొంతమంది, కుబేరలోకంలో కొంతమంది, మానవలోకంలో కొంతమంది, గంధర్వలోకంలో కొంతమంది, వసులోకంలో కొంతమంది, ఇలా కనిపించే స్త్రీలు అందగత్తెల్ని, బాగా సౌందర్యవతురాళ్ళైన వాళ్ళందరినీ విమానంలోకి బలాత్కారంగా ఈడ్చుకొచ్చాడు. ఎక్కడైనా కన్యా పరసతి ఎవరు కనపడినా సరే భర్తలు బతుకుంటే వాళ్ళని చంపేయడం, వీళ్ళని తీసుకెళ్ళి విమానంలో తోసేయడం. ఈ విధంగా ఏవం పన్నగ కన్యాశ్చ రాక్షసాసుర మానుషీహి యక్షదానవ కన్యాశ్చ విమానే సోత్యరోపయత్. కొందరు రాక్షస స్త్రీలు, కొందరు అసుర స్త్రీలు, కొందరు దానవ స్త్రీలు, కొందరు నాగకన్యకలు, మరికొందరు మానవ స్త్రీలు, ఈ విధంగా ఆయా జాతి స్త్రీలని, పరమసుందరీముడుల్ని బలాత్కారంగా విమానంలో కొన్ని వేల మందిని ఎక్కించేశాడు. వాళ్ళు ఏడ్చారు, కన్నీళ్లు కార్చారు, అయ్యో భర్త, అయ్యో కొడుక, అయ్యో తండ్రి అని తమ వాళ్ళని తలుచుకుని తలుచుకుని పలవించారు. వారి కన్నీరుతో విమానం నిండిపోయిందిట. ఆ విమానం భగ భగ మండిందిట కాసేపు. అంటే ఆ కన్నీళ్లు ఎంత భయంకరమైన ఆలోచించండి. ఆ కన్నీరే, ఆ ఉసిరే వాడికి శాపమై వాడిని సంహరించింది. ఋషీశ్వరుల కూతుళ్ళైతే వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసి శీఘ్రకాలంలో నువ్వు నాశనం అయిపోతావు, మా కళ్ళ ముందే కుక్క చావు చస్తావు అని చెప్పించారు. అయినా పట్టించుకోకుండా వాళ్ళందరినీ ఎక్కించుకుని బయలుదేరాడు. వీడు ఏం చేస్తాడో, ఏ విధమైన కష్టాలు మాకు వస్తాయో అని ఏడుస్తూ దిక్కులేక విమానం ఎక్కి వాడితో వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళలో వాడు తెగ తిట్టుకున్నారండి. అహోధిన్ మానుషం లోకం, ఈ మానవ లోకం పరికిమాలిన లోకం, ఇక్కడ మనల్ని రక్షించేవాళ్ళు లేరా అని మానవ లోకాన్ని కూడా తిట్టారు. అన్నీ విన్నాడు. దానివల్ల వాడేం భయపడలేదు. కానీ వాడి శరీరంలో తేజస్సు తగ్గిపోయిందిటండో. పరస్త్రీలైన ఈ ఆడవాళ్ళంతా ఉసురుతూ ఏడుస్తూ ఉంటే, తిడుతూ ఉంటే ఆ తిట్ల వల్ల ఏమైంది, వాడి ముఖం సూర్యుడి వలె వెలిగేది ఒకప్పుడు, ఆ తేజస్సు తగ్గిపోయింది. తపస్సు వల్ల వచ్చిన తేజస్సు ఈ కన్యాముడుల శాపం వల్ల తగ్గిపోయింది. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వాడు లంకా నగరంలోకి అడుగుపెట్టాడు. ఇన్ని వేల మంది సుందరీముడులతో దిగ్విజయం చేసుకుని విమానం ఎక్కువచ్చాడు. విమానం అలా దిగి ఈ స్త్రీలను ఇంకా కిందకి దింపుతూ ఉండేలోపే శూర్పణకు ఏడుస్తూ వచ్చి, అన్నయ్యో అన్నయ్యో అని పళ్ళు పటపట కొరుగుతూ కాళ్ళు పట్టుకుని, నువ్వు అన్నయ్యవా, కాదు కాదు అన్నవా, కాదు ఒట్టి దున్నవి అన్నది. ఇదేమిటి ఇలా ఏడుస్తూ మధ్యలో అన్నా దున్నా అంటావు ఏమిటి, కారణం చెల్లి నీ బొట్టు ఏమైంది అన్నాడు. నా బొట్టు ఏమైందా, నా బొట్టు అంతా తీసి పారేసి మళ్ళీ ఇలాగా ఏమైందని అడుగుతున్నావా అని మళ్ళీ నోటికి వచ్చినట్టు ఆగ్రహంతో తిడుతూ ఉంటే, ఇదిగో ఏడుస్తూ అయినా కాసేపు ఉండు, లేదా ఏడు పాప అయినా తిట్టు, ఈ తిట్టు ఏడుపులు అయ్యాక అసలు విషయం ఏమిటో చెప్పు, అంతేగాని ఏ అని ఏడుస్తూ మధ్యలో ఏదో మాట్లాడితే నాకు అర్థం అవటంలా. కొంతమంది దిక్కుమాలి రాజకీయ నాయకులు ఏం చెబుతారో అర్థం కాదు, అలా ఉంది నీ భాష నాకు చెప్పమనగా, అప్పుడు ఆవిడ ఏడు పాపి, ఓరి దుష్టుడా, నువ్వు సోదరుడివి, అన్నవి, నా పెళ్లి విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుడితో చేశావు, కానీ కాలకేయ వంశస్థుడైన ఆ విద్యుజ్జిహ్వుణ్ణి, నా మొగుణ్ణి నువ్వు కత్తితో నరికి చంపేశావు, నన్ను విధవం చేసేసావు, ఇప్పుడు నా బతుకేమిటి బాబో అయ్యంది. అప్పుడు ఆయన కన్నీళ్లు తుడిచే, అదే విషయం, నాకు యుద్ధంలోకి వెళ్ళాక ఆ రక్తాన్ని చూస్తే మత్తుచ్చేస్తుంది, అప్పుడు అక్కడ ఎవరున్నారో తెలుసుకోలేను, తండ్రియా తల్లే అని ఆలోచించకుండా నరుక్కుంటూ పోతూ ఉంటారు, అందువల్లే చంపేశాను. బాధపడకు, ఆయన మన రాక్షస స్త్రీలకి ఆ ఇంగ్లాండ్ వాళ్ళలాగా ఒక మొగుడేమిటి, పూటకో మొగుడు, వాడు తెచ్చాడు ఇంకోటి చేసుకో, ఇంకోటి పోతాడు ఇంకోటి చేసుకో, అసలు ఒక మొగుడు అయితే మనకి ఇబ్బంది, అదే అసలు మొగుడే లేకపోతే స్వేచ్ఛగా తిరగచ్చు. కరుడు దూషణుడు అని మన తమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు, నీకు అన్నలు వాళ్ళు, వాళ్ళంతా 14,000 మంది, వాళ్ళందరితో కలిసి దండకారణ్యంలో అడుగుపెట్టి నీకు నచ్చిన వాడితో క్రీడించు, వాళ్ళు ఎప్పుడు నిన్ను గౌరవిస్తారు అని పిలిచి, వై ఖర దోషణ, ఈరోజు నుంచి స్వర్పణకు ఏం చెబితే చెయ్యండి, దాన్ని నన్ను చూచినట్టు చూడండి, కష్టం లేకుండా చూడండి, మీరంతా దండకారణ్యంలో అడుగుపెట్టండి, అక్కడ మీకు నచ్చినటువంటి వాళ్ళతో విహరించండి, క్రీడించండి, పెబ తాగండి, తినండి, తోచిన మాంసం తినేయండి, ఋషుల యజ్ఞాలు పాడు చెయ్యండి, తపస్సులు పాడు చెయ్యండి అనగా అమ్మయ్య అనుకుంటూ స్వర్పణక దండకావనానికి వెళ్ళిపోయింది. రామా నీకు తెలుసు కదా నీ తమ్ముడు లక్ష్మణుడు ఆ స్వర్పణకే ముక్కు చెవులు పోయడంతో రావణాసురుడి చావుకి నాంది పడింది అని అగస్త్యుడు ఇంకా చెప్పడం మొదలెట్టాడు. ఆ తర్వాత రావణుడు ఈ స్త్రీలందరినీ వెంటబెట్టుకుని వీళ్లతో అంతఃపురంలో ప్రవేశించే ముందు నా కొడుకు మేఘనాథుడెక్కడా అని అడిగాడు. అప్పుడు ఎవరో చెప్పారు నికుంభిలా వనంలో యజ్ఞం చేస్తున్నాడు ఇంద్రజిత్తు అని. వెంటనే వీళ్ళందరితో కలిసి నికుంభిలా వనానికి వెళ్ళిపోయాడు. ఆ వనంలో ఆ సమయంలో ఇంద్రజిత్తు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞం చేస్తూ కూర్చున్న వాడిని కౌగిలించుకుని, అప్పటికింకా ఇంద్రజిత్తు పేరు లేదుగా మేఘనాథుడే, వాడిని కౌగిలించుకుని, కుమారా ఏమిటి యజ్ఞం అని అడిగట. అబ్రవీత్ కిమిదం వత్స వర్తసే బ్రూహితత్వత, పుత్రక నీవు చేస్తున్న ఈ యజ్ఞం ఏ ప్రయోజనమును ఆశించి చేస్తున్నావు అనగా యజ్ఞదీక్షలో ఉన్న ఈ మేఘనాథుడు మౌనంగా మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. యజ్ఞంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, పూర్వం అలా ఉండేవారు, యజ్ఞంలో మాట్లాడేవారు కాదు, పూజలో ఉంటే మాట్లాడేవారు కాదు, భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు ఎప్పుడు సెల్ ఫోనే, సెల్ ఫోన్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అంటాడు. అంటే ఆవిడకేంటో తెలియక ఆ మధ్యన కాకరకాయ పులుసు వచ్చింది, చిచ్చి కాకరకాయ పులుసు ఏమిటి అని తిడుతుంటే ఏమిటండి ఫోన్లో తిడుతున్నారు అంటాడు అవతలవాడు. తిట్టేదేమో పెళ్ళాన్ని, మాట్లాడేది ఇక్కడ, దాంతో ఏం తింటున్నారో తెలియట్లేదు, పిచ్చాళ్ళు అయిపోతారు. కాస్త భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టాడు. హాయిగా ఏం తింటున్నారో చూడండి, మీరు తింటున్న దొండకాయ కూర లేకపోతే వాడి మొహం మండకాయ కూర, అది బెండకాయ కూర, ఏదో చూసుకుని తినాలి. అప్పుడు కూడా ఏదో పెద్ద సంధ్యావందనంలో గాయత్రి చేస్తున్నట్టుగా వాట్సాప్లు చూసుకోవడం ఎందుకు చెప్పండి, ఈ వాట్సాప్ లేకపోతే ఏం లోకాలు ఏం కొంప మునిగిపోవు. మా చిన్నప్పుడు ఉన్నాయా, నేను కొత్తలో ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు ఏమున్నాయి, అయితేనే ఆ రోజుల్లో ప్రపంచం అంతా పద్మాగర్ గారు వస్తున్నారని ఆ రోజుల్లోనే పోయినారు. ఈ వాట్సాప్ లేని రోజుల్లో నేను అమెరికా వెళ్ళాను గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత వచ్చాయి. కాబట్టి ఇది మంచిదే, ఈ సైన్స్ ఈ డెవలప్మెంట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కానీ అది పిచ్చి కింద అవ్వకూడదు. అందుకు చెప్తున్నాను అనమాట, 24 గంటలు రామరామ రామరామ, కొంతమంది ఫోన్లు ఎంగేజ్ ఎప్పుడు చూసినా అంతే, ఏం మాట్లాడతారో తెలియదు గంటల గంటలు, దీనివల్ల ఏం సాధించారో తెలియదు, పోనీ ఉన్న డబ్బులు క్షవరం తప్ప. పోనీ ఏమన్నా ఈ వాట్సాప్లో ఇన్ని గంటలు మాట్లాడటం వల్ల వీడికి 1 కోటి రూపాయలు లాభం వచ్చిందా, పోనీ మహాయజ్ఞం చేశాడా, ఏం ఉండదు. కాబట్టి హాయిగా ఫోన్ చేయండి, మౌనంగా ఉండాలి యజ్ఞ సమయంలో, భోజన సమయంలో, జప సమయంలో. అందువల్ల మౌనంగా ఉండగానే అప్పుడు పక్కనున్న శుక్రాచార్యులు వారు ఆయన ఇలా అన్నట్ట, శుక్రాచార్యుడు ఆ యజ్ఞం చేయిస్తున్నాడు కదా, అందుకని ఆయన నీ కుమారుడు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, ఈ యజ్ఞం 8వది, ఇప్పటి వరకు నువ్వు లేని కాలంలో అగ్నిష్టోమం, అశ్వమేధం, బహుసువర్ణకం, రాజసూయం, గోమేధం, వైష్ణవం అనే 6 యజ్ఞాలు గుర్తయ్యాయి, ఇది 7వ యజ్ఞం, తర్వాత 8వ యజ్ఞం ఇప్పుడు చేయడు, భవిష్యత్తులో బ్రహ్మగారి వల్ల చేస్తాడు. ఆ 8వ యజ్ఞం వల్ల వీడు ప్రపంచంలో ఎవ్వరికీ లొంగడు, అజేయుడైపోతాడు. ఈ 7 యజ్ఞములు చేస్తే మహామాయలు పొందుతాడు. ఆ యజ్ఞం పూర్తయ్యాక వీడికి పరమశివుడు ఒక విమానం ఇస్తాడు, ఆ విమానం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఎవరికీ కనపడదు, కనపడకుండా వీడు బాణాలేస్తాడు. అదృశ్య రూపంతో యుద్ధం చేసే శక్తి కలిగే యజ్ఞం ఇది, ఇది నికుంభిలాయాగం. 7 యజ్ఞములు కలగాపులగమైన యజ్ఞం నికుంభిలాయాగం. నికుంభిల అంటే ఒక్క యాగం కాదు, 7 యజ్ఞములు వరుసగా చేస్తే ఆ 7 యజ్ఞముల మహాఫలితమును నికుంభిల అంటారు. అనగానే దశగ్రీవుడు ఒక విధంగా నాకు ఇది ఇష్టం లేదు, ఒక విధంగా ఇష్టం. ఎందుకు ఇష్టం లేదట, నువ్వు చేసే యజ్ఞంలో మళ్ళీ నా శత్రువులైన ఇంద్రుడు వాళ్ళందరికీ ఆహుతులు ఇస్తున్నావు, వైష్ణవంలో విష్ణువుకి ఆహుతులు ఇచ్చావు, కాబట్టి ఈ యజ్ఞం నాకు ఇష్టం లేదు, కానీ ఈ యజ్ఞం వల్ల మళ్ళీ వాళ్ళని చావగొట్టగలవు నువ్వు, ఈ యజ్ఞం చేస్తే వాళ్ళు ఇచ్చే వరాలతో మళ్ళీ వాళ్ళనే కొట్టచ్చు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఒక సామెత ఉంది. కాబట్టి శత్రువులను చంపే శక్తులు పొందుతావు కనుక ఒక విధంగా ఇష్టమే సర్లే అని పొగిడి వెళ్ళిపోయాడు. పొగిడాడో తిట్టాడో తెలియకుండా, అంటే తనకి శక్తులు వచ్చినప్పటికీ అవతలవాడు శత్రువు కనుక వాణ్ణి పొగడకూడదు, అది వాడి లక్ష్యం. కానీ ఇంద్రజిత్ అలాంటి వాడు కాదు, చాలా తెలివైనవాడు. ఆ దేవతల్ని మెప్పించి యజ్ఞము చేసి దానివల్ల పొందిన వరములతో ఇంద్రుడిని బంధించాడు. మళ్ళీ చూశారు ఇక్కడి నుంచి ఈ స్త్రీలందరినీ అంతఃపురంలోకి తీసుకెడుతూ ఉండగా విభీషణుడు ఏడుస్తున్న ఆడవాళ్ళని చూశాడు. వెంటనే అన్నగారి దగ్గరకు వచ్చి, ఏమిటి మహారాజా ఇది, ఈ స్త్రీలు ఇందాకటి నుంచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే వాళ్ళని విడిచిపెట్టకుండా బలాత్కారంగా తీసుకొచ్చావు, పరస్త్రీలని ఇష్టం లేని స్త్రీలని బాధిస్తే ఆయువు తొలగిపోతుంది, కాంతి తొలగిపోతుంది, సంపద తొలగిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతావు నువ్వు, నువ్వేమో పరాయి వాళ్ళని ఇక్కడికి ఎత్తుకొచ్చావు, నీ చెల్లెలు కుంభీనసిని మధు అనేవాడు ఎత్తుకుపోయాడు అన్నాడు. నువ్వు చేసిన పాపం వల్ల మన చెల్లెలు ఇతరుల చేత అపహరింపబడింది అనగానే, ఏమిటి ఏమిటి, నా కజిన్ సిస్టర్ కుంభీనసిని ఎవరెత్తుకుపోయారు అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను వీరు, నువ్వు దండయాత్రలకి ప్రపంచమంతా తిరుగుతూ ఉన్న రోజున ఒక రోజున హఠాత్తుగా మధువు అనే ఒక రాక్షసుడు మన అంతఃపురం మీద దాడి చేశాడు. ఆ సమయంలో నేను లేని ఇంట్లో, ఇక మన కుంభకర్ణుడి సంగతి చెప్పేదే ఉంది, సమరగబడుకుని గుర్రు గుర్రు అని నిద్రపోతున్నాడు దిక్కుమాలాడు. దాంతో మనం లేని సమయంలో ఈ మధువు అంతఃపురంలో ప్రవేశించి ఎంతోమంది మన వాళ్ళని చంపేసి మన కుంభీనసిని ఎత్తుకుపోయాడు. కుంభీనసి గురించి మనం ఎంతో పూర్వం చెప్పుకున్నాం కనుక మళ్ళీ చెప్పక్కర్లా. ఆ కుంభీనసిని వాడిని పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి బావగారిని చంపడం ఎందుకని నేను విషయం తెలిసాక యుద్ధానికి వెళ్ళలేదు. కుంభకర్ణుడు షరామామూలుగా నిద్రపోతున్నాడు. ఇదిగో నువ్వు వచ్చావు, నువ్వేమో పరస్త్రీలను ఎత్తుకొచ్చి వాళ్ళని ఏడిపించావు, మన స్త్రీని ఇంకోటి ఎత్తుకుపోయాడు. అనగానే రావణాసుడు విభీషణ ఎంత మాట అన్నావు, ఎవడా దౌర్భాగ్యుడు, మా కుంభీనసిని నేను లేనప్పుడు ఎత్తుకుపోతాడా, ఆ కుంభీనసిని ఎత్తుకుపోయిన దుర్మార్గుడి కుంభస్థలం పగలగొట్టి నా చెల్లెల్ని తీసుకొస్తాను అంటూ ఉండగా విభీషణుడు, ఇంకెందుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, అయినా సరే నీ మాట విన్నాను అని ఈ స్త్రీలందరినీ అంతఃపురంలోకి పంపేసి మళ్ళీ మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని మధువు మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో మధువు శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఈ విషయం కుంభీనసికి తెలిసింది. ఎత్తుకొచ్చినప్పుడు కొంచెం కుంభీనసికి మధువు మీద కోపం వచ్చింది, కానీ వాడు పెళ్లి చేసుకుని ఎంతో ప్రేమగా చూడటం మొదలెట్టాట. నువ్వంటే ఇష్టం, అందుకే ఎత్తుకొచ్చాను, మన ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకుందాం, ఈ రోజు నుంచి నువ్వే నేను, నేనే నువ్వు, నేను లేకపోతే నువ్వు, నువ్వు లేకపోతే నేను ఉండలేము సుమా అని ఎంతో ప్రేమగా రోజు దానికి ఇంత నంది మాంసం పెడుతున్నట్ట. అందుకని అది ముచ్చట పడిపోయింది. అయినా పెళ్ళాక ఆడవాళ్ళు మారిపోతారండి, అదేంటో తెలియదు, కానీ దిక్కుమాలకుడే లోకమని పూర్వం పతివ్రతలు ఉండేవారు వాళ్ళు. ఆ భర్త గారంటే అలాగే ప్రాణంతో ఉండేవారు అన్నమాట. అందుకని ఆవిడ కూడా రాక్షస స్త్రీల్లో కూడా పరమ పతివ్రతలు ఉంటారు కదా, మరి అందుకని మొగుడినే ప్రేమిస్తూ అతన్ని పూజిస్తోంది. ఆ సమయంలో రావణాసుడు వచ్చాడు. వెంటనే కుంభీనసి ఏడుస్తూ రెండు చేతులు ఎత్తి అన్నయ్యో అన్నయ్యో అని దగ్గరకు వచ్చింది. అదేమిటమ్మా ఇలా ఏడుస్తున్నావు, నీకేం కష్టం వచ్చిందంటే, కష్టం ఇదివరకు రాలేదు, ఇప్పుడు నీ వల్ల వస్తుంది నాకు. నీవేమో ఎవరో ఏదో చెప్పారని రెచ్చిపోయి కత్తి పుచ్చుకుని నా మొగుడి మీదకి దండయాత్రకు వచ్చావు. ఇప్పుడు నాకు రెండు ఇబ్బందులు, నీ చేతిలో నా భర్త మరణిస్తే నాకు వైధవ్యం వస్తుంది, అటుగాక మధువు చేతిలో నువ్వు తెచ్చిపోతే నేను ఎంతో ప్రేమగా చూసుకుని నేను అన్నపోయాడనే బాధ నాకే, నాకు నమ్మకం నీ చేతిలో ఎవడైనా చస్తాడు, నీ చెల్లెలి మీద ప్రేమ నీకు నిజంగా ఉన్నట్టయితే మాట వరసకు కూడా నీ బావగారి మీద దండయాత్ర చేయొద్దు, అతని మీద కత్తి ఎత్తవద్దు అనగానే నీకు అభయం ఇచ్చాను అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఆనందపడిపోయి, అన్నయ్య కూర్చో, నువ్వు ఎంత మంచివాడివి, ఇటువంటి మా మంచి అన్నయ్యను అందరూ ఎందుకు తిడతారో అని వాడిని అక్కడ కూర్చోబెట్టి పరుగు పరుగున మధువు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మధువు గాఢంగా నిద్రపోతున్నాడు, అంతఃపురం వేరే రకం మధువు దాగి ఆ నిద్ర మత్తులో ఉన్నవాడిని లేపి, ఏమండో మా అన్నయ్య మీ బావ రావణుడు వచ్చాడు, నీతో కలిసి స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాలని ఆయన కోరిక, మీరు వెళ్ళి మా అన్నగారిని గౌరవించండి అనగానే ఎంతో ఆనందంతో మధువు రావణుడి దగ్గరకు వచ్చాడు. రావణుడు అంటే వాడికి అభిమానమే, ఎందుకంటే ఇద్దరిది ఒకటే లక్షణం గనక. ఆ తర్వాత మధువు ఘనస్వాగతం చెప్పి రావణుడిని గౌరవించాడు. రావణుడు బావగారిని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ కలిసి అక్కడ కొద్ది రోజులు భోగాలు అనుభవించారు. ఆ తర్వాత స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాలనుకున్నారట వీళ్ళు. వీళ్ళంతా కలిసి స్వర్గం మీదకి, ఏది ఇప్పుడు రెండు సైన్యాలు, ఇటు రావణ సైన్యాలు ఇటు మధు సైన్యాలు, రెండు సైన్యాలు కలిసి స్వర్గం మీదకి దండయాత్రకు బయలుదేరాయి. దండయాత్ర అంటే ఏకదమ్ముని వెళ్ళడానికి వీలుండదుగా, మధ్య మధ్యలో విడుదల చేయాలి. దిక్కుమాల ఫ్లైట్లే బొంబాయిలో దిగిన తర్వాత మళ్ళీ జామ్నగర్కి ఇంకో ఫ్లైట్ మారుతున్నామే, అటువంటిది మరి పుష్పకుమారం కూడా ఎక్కడో చోట ఒక మజిలీ ఉండాలి కనుక కైలాస పర్వతం దగ్గర ఇంచుమించు కుబేరుడి యొక్క నగరానికి దగ్గరలో విడిది చేశారు. అది పూర్ణిమ రాత్రి. మాఘ పూర్ణిమ నాడు చంద్రుడు స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపిస్తున్నాడు. ఆ రాత్రి వేళ ఆ వెన్నెలలో కైలాస పర్వతం మిలమిలమిల వెలిగిపోతున్నది. కలువు పువ్వులు వికసించాయి. సువాసన కైలాస పర్వతం అంతా వ్యాపిస్తోంది. అసలే కైలాస పర్వతం పూర్తిగా సువాసనకి నిలయం. అందున కుబేరుడి నగరం దగ్గరలో ఉంది. ఆపై అది వెన్నెల. ఆ వెన్నెలలో మొగలి పొదలు, నందివర్ధన పుష్పాలు, కొబ్బరి వృక్షాలు, మోరటి చెట్లు, పనస చెట్లు, రేల చెట్లు, కానుగ చెట్లు, సొర చెట్లు, పొగడ వృక్షాలు మిసమిసలాడుతున్నాయి. పువ్వులు జలజల రాలుతున్నాయి. పక్షులు రాత్రిపూట విహరిస్తున్నాయి. అక్కడ కొంతమంది స్త్రీ పురుషులు యక్షులు వాళ్ళు విహరిస్తున్నారు. రావణాసురుడు విపరీతమైన కామానికి లోనైపోయాడు. ఇటువంటప్పుడు ఒక గొప్ప సుందరి దొరికితే బాగుండనుకున్నట్టు వాడు ఎక్కడ దొరుకుతారని పిచ్చిక్కి తిరిగాడు ఆ కొండ మీద. ఆ సమయంలో తెల్లని బట్టలు వేసుకుని, మంచి తెల్లని బట్టలు వేసుకుని, పల్చగా అవయవాలు కనపడేటటువంటి తెల్లని బట్టలు వేసుకుని ఒక పరమసుందరి అక్కడికి వచ్చింది. ఆవిడే రంభ. దేవత లోకంలో అప్సరసల్లో వన్యగన్నది, పేరెన్నికగన్నది అయిన రంభ. అది అలకాపురం అవడం వల్ల అలకాపురంలో నలకోబరుడు ఆవిడికి భర్త. నలకోబరుడి దగ్గరికి ఎడుతోంది. రంభకి నలకోబరుడికి బాగా గాఢ మైత్రి. అందుకని రంభ ఈ రాత్రి వేళ నలకోబరుడితో క్రీడించడానికి పోతోంది. దాని కర్మగాలి సైన్యాన్ని చూచింది. ఓరి దేవుడో, ఇదెక్కడ గొడవరా, ఈ రావణాసురుడి సైన్యం దొరికింది నాకు ఇక్కడ అని ఎందుకైనా మంచిదని కొంచెం పక్క నుంచి తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే రావణుడు చూసేశాడు. అసలు వీడి పిచ్చెక్కున్నాడేమో, ఈ మద పిచ్చితో ఈ పాపిష్టివాడికి రంభ కనబడగానే ఆగు అని వెళ్ళి గట్టిగా అలా జబ్బ పట్టుకున్నాడు. ఆవిడ సిగ్గుపడిపోయింది. ఏమిటే సిగ్గు అన్నట్ట. లజ్జంతీం స్మయమానోభ్య భాషత. లజ్జతో సిగ్గుతో తల వంచుకున్న దాని దగ్గరికి వచ్చి, ఏమిటి సిగ్గు, ఈ తెల్లని బట్టలు ఏమిటి, పలతని వస్త్రాలు ఏమిటి, ఈ సౌందర్యం ఏమిటి, నువ్వు ఈ సిగ్గులు మొగ్గలు నాకు చూపించడం ఏమిటి, వయ్యారి భామ. కొగచ్చసి వరారోహే కాం సిద్ధిం భజసే స్వయం. ఓ సౌందర్యవతి, ఈ అలంకారంతో ఎక్కడికి ఎడుతున్నావు? పైగా నేను వినలేదనుకున్నావేమో, నువ్వు ఇందాక ప్రయాణం చేస్తున్నప్పుడు అందంగా పాట పాడుకుంటూ వెళ్ళావు. తాతగారు ఏల పాట వేసుకున్నట్టుగా నువ్వు కూడా నీకు సంబంధించిన గోలపాట ఏదో వేసుకుంటూ వెళ్ళావు. అది నిజంగానే చేసింది రెండోయ్. ఈ రంభ ఇక్కడికి వచ్చే ముందు దగ్గరికి రావణాసురుడికి వినపడలేదేమో అనుకుంది, కానీ ఓ పాట పాడుకుంటూ వచ్చింది. నేను సుందరిని, ఈ ప్రపంచంలో నన్ను మించిన వారు ఎవరూ లేరు, స్త్రీ జోలికి వెళ్ళని మునివైనా సరే నన్ను చూచాడంటే రంభా రంభా అని వెంటబడతాడు, యజ్ఞములకి ఫలితం నేనే అనుకుంటూ కొంచెం గర్వంగా వచ్చింది పాపం. అది పాడిన పాట వీడు విననే అన్నాడు. అందుకని ఏమిటి పాడావు అనగానే, మా పాట విన్నారా అండి మీరు అంది. వినపోవడం అంటే గంధర్వగాను అంది, అంటే గంధర్వ స్త్రీని కాదండి, నేనే రంభనండి అంది. ఓహో నువ్వా రంభవి, ఓసి దుర్మార్గురాలా, నీ సౌందర్యం గురించి పెద్దలు చెబితే విన్నారు గారు, ఇప్పటిదాకా చూడలేదు. ఇంద్రుడు వజ్రాయుధంతో జయించలేని మహాత్ముల్ని నీ సౌందర్యంతో కదే జయించేవాడు, ఇన్నాళ్ళకి నిన్ను చూడగలిగాను. కంటి మీద రెప్పపాటు లేనప్పుడే నువ్వు దేవతా స్త్రీ అని కనిపెట్టాను. దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు. మనమైతే ఇలా చీటికి పట్టుకుని రెప్పలేస్తాం, వాళ్ళు అలా గుడ్లు అప్పగించి వస్తారు. అలా ఎప్పుడూ కంటి మీద రెప్ప వేయకుండా మీరు కూడా గుడ్లు అప్పగించి చూడగలిగితే మీరు అనిమిషులే దేవతలు అవుతారు. కానీ అలా బలాత్కారంగా చేస్తే ఆ తర్వాత నిమిషం కూడా ఉండలేదు. అనిమిషులు దేవత పక్కన పెట్టండి, అసలు నిమిషం ఉండలేము మనం.